ఇక ఉర్దూ పరంగా చెప్పాలంటే ఉర్దూ డిక్షనరీలో శబ్దకోశంలో భమ్ అంటే ఏమి అంటే కలిసి ఐక్యము అన్నటువంటి అర్థం ఉంది. ఈ ఉర్దూ పరంగా మారిఫత్ రీతిగా ఒక అర్థము, షరియత్ రీతిగా ఇంకొక అర్థము చెప్పవచ్చు. మారిఫత్ రీతిగా ఒక అర్థం చెప్తాను చూడండి. భమ్ అనే శబ్దములో బే హే మీమ్ మూడు అక్షరాలు ఉన్నాయండి. ఇవి మూడు కలిస్తే భమ్ అవుతుంది. బే హే మీమ్. బే హే మీమ్ అంటే ఏమి? బే అంటే బంద అంటే జీవుడు అని అర్థం. మీమ్ అంటే మాలిక్ యజమాని లేక దేవుడు అని అర్థం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహమాన్ ఇర్ రహీమ్ మాలిక్ యౌమిద్దీన్. మాలిక్ అక్కడ అంటే అర్థము పరమాత్ముడు అని అర్థం. బందా మేమంటే మాలిక్, హే అంటే హై అని అర్థము. బందా మాలిక్ హై, జీవుడు దేవుడు అయి ఉన్నాడు. శివజీవ ఐక్య సంధానాన్ని సూచించేదే ఈ భమ్ అని శబ్దం. ఇది మారిఫత్ రీతిగా ఈ రీతిగా అర్థం చెప్పవచ్చు. అదే అహం బ్రహ్మ అస్మి అన్నారు ఉపనిషత్కారులు. నేనే నీవు, అహం బ్రహ్మ అస్మి, శివజీవైక్య సంధానాన్ని సూచించేదే ఉర్దూ పరంగా భమ్ అనే అర్థము అని. షరియత్ పరంగా ఏమి దీనికి అర్థం అంటే చూడండి, శివోహం అనే శబ్దములో శివో హం, శివో హం రెండు భాగాలుగా విచ్ఛేదన చేయవచ్చు. శివో నుంచి ఓ అనే అక్షరం తీసుకోబడింది, హం నుంచి అనే హల్లు తీసుకోబడింది, ఓం అయ్యింది అది. అదే రీతిగా షరియత్ పరంగా బదాత అనే శబ్దం నుంచి భ అనే అక్షరం తీసుకోబడింది. బదాత అంటే పరమాత్ముడు అని అర్థం ఉర్దూలో. అట్లే హమాదాన్ అనే శబ్దం నుంచి హం అనే అక్షరం శబ్దం తీసుకోబడింది. హమాదాన్ అంటే ఉర్దూలో సర్వజ్ఞుడు అని అర్థం. అంటే భగవంతుడే సర్వజ్ఞుడు, షరియత్ వాళ్ళు చెప్తారు భగవంతుడే సర్వజ్ఞుడు. బాహం 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 అదే భమ్గా మారిపోయింది. ఈ రీతిగా భమ్ అనే శబ్దం దైవవాచకమై ఉంది. ఇంకా ముందుకు పోతే విష్ణు పురాణంలో దీని అర్థాన్ని రాబట్టవచ్చు మనం. భగమను ఆరు లక్షణములు లెస్సగా కలిగి ఉండటం వల్ల పరమాత్ముని భగవాన్ అని పిలిచారు అంట. భగమను ఆరు లక్షణములు లెస్సగా కలిగి ఉండటం వల్ల పరమాత్ముని భగవాన్ అని పిలిచినారు. ఆ ఆరు లక్షణములు ఏవి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగయితి రణ. విష్ణు పురాణంలో ఉంది. ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు లక్షణములు లెస్సగా కలిగినటువంటి వాడు ఎవడో వాణ్ణి భగవాన్ అని పిలుస్తారు. ఆ భ అన్నటువంటి అక్షరం తీసుకుందా. ఇక మా అంటే ఏమి? మనసైవ జగత్ సృష్టిం సంహారంచ కరోతి యహ. మనసైవ జగత్ సృష్టిం సంహారంచ కరోతి యహ. మనస్సుతోనే జగత్ యొక్క సృష్టిని సంహారాన్ని చేయగలిగినటువంటి వాడు. ఈ రెండర్థాలను మనము జోడిస్తే ఐశ్వర్యాది ఆరు లక్షణములు లెస్సగా కలిగి ఉండి మనస్సుతో సృష్టి సంహారములను చేయునటువంటి పరమాత్ముడు ఎవడో వాడే భమ్. ఇంతటి అర్థం ఈ భమ్ అనే శబ్దములో కలిగి ఉంది. ఇక ఆ భమ్ అనే నామాన్ని ఉచ్చరించినటువంటి మహానుభావుడు చిప్పగిరిలో వెలిసినాడు. ఆయన హైందవ సంప్రదాయానికి చెందినటువంటి మహాత్ముని దగ్గర ఉపదేశం పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో భేదాలు పెంచుకుంటున్నాం మనము, ఆ కాలంలో హిందూ ముస్లిమ్స్ అని క్రైస్తవులని భేదం లేదు. చూడండి, కబీర్ దాస్ గారు మహాయోగులు, రామానందుల దగ్గర ఉపదేశం తీసుకున్నారు. సిద్ధయ్య గారు మహాయోగులు, బ్రహ్మం మహాయోగి దగ్గర ఉపదేశం తీసుకున్నారు. ముసల్మాను జాతికి చెందినప్పటికీ హిందువుల దగ్గర ఉపదేశం తీసుకున్నారు. అదే రీతిగా కర్ణాటక కబీర్ శిశునాళ్ షేక్ షరీఫ్ సాబ్ అన్నటువంటి మహానుభావుడు ముసల్మాను జాతిలో పుట్టినప్పటికీ గురు గోవింద్ అనే మహాత్ముని దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. అదే రీతిగా మన గురువు గారు పరమ గురువులు కూడా హైందవ సంప్రదాయానికి చెందినటువంటి శైవ గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఇక చేతికి దొరికినటువంటి ఒక గ్రామంత వస్తువును ఆ వస్తువుని శక్తిగా మార్పిస్తే అందులో శక్తి యొక్క ప్రమాణం ఎంత ఉంది అంటే, ఈరోజు విజ్ఞానులు ఏం చెప్తారంటే, చేతికి దొరికినటువంటి ఒక గ్రామంత వస్తువును, గ్రామ్ ఎంత ఉంటుంది మీకు తెలుసు, ఆ వస్తువును శక్తిగా మార్పిస్తే అందులో శక్తి ఎంత ఉంటుంది అంటే 3,30,00,000 గుర్రములు ఒక గంట కాలం పనిచేస్తే ఎంత శక్తికి సమానమవుతుందో అంత శక్తి ఒక గ్రామంత వస్తువులు ఆ వస్తువును శక్తిగా మార్పిస్తే ఉంటుందంట. 20 పౌండ్ల యురేనియమును 25,000 అమెరికన్ ఇండ్లను కాల్చేదానికి కావలసినటువంటి విద్యుత్ శక్తిని, ఒక సంవత్సర కాలం కాల్చేటటువంటి విద్యుత్ శక్తిని కేవలం 20 పౌండ్ల యురేనియంలో దాని నుంచి పొందవచ్చంట. ఇది హాస్యాస్పదంగా కనబడుతుంది. వెనుకటి కాలంలో ఏదో సైన్యం వస్తూ ఉంటే ఒక మహాత్ముడు ఒక గడ్డి పరుకునో దేన్నో తీసుకొని మంత్రించి వేస్తే ఆ సైన్యమంతా నాశనమైపోయింది అంటే ఈరోజు నవ్వుకుంటాం మనం. అయితే ఇంత గ్రామంత వస్తువులో అటువంటి శక్తి ఉంటుందే? మనమే కాదు, పెద్ద పెద్ద విజ్ఞానులు కూడా దీన్ని అవహేళన చేసినారు, హాస్యాస్పదం చేసినారు. అయితే ఒక విజ్ఞాని దీన్ని సత్యమని నిరూపించినాడు, ప్రయోగ పరీక్షల చేత దాన్ని రుజువు చేసినాడు. ఆ విజ్ఞాని ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడు ఆయన. ఈరోజు హై స్కూల్లో చదివే విద్యార్థులంతా ఎంతటి శక్తి ఉంది, మనకు కండ్లకు కనబడినటువంటి భౌతిక ప్రపంచమే సమస్త సృష్టి కాదు అన్నటువంటి విషయాన్ని ఆ విజ్ఞాని తెలుపుతాడు. లోపల మన ఊహకు అందనటువంటి, మనం ఊహించినటువంటి మహత్తరమైనటువంటి శక్తి దాగి ఉంది. ఆ శక్తి విజ్ఞాని ఎలా కనుగొన్నాడు, ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది వానికి, కొంత ఆలోచన చేయండి. వాని చింతన మంథనల నుంచి ఆ శక్తి బయటికి వచ్చింది. చింతన మంథనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనస్సు నుంచే వచ్చింది. అది ఆ విజ్ఞానుల మనస్సు నుంచి ఆ మహాశక్తి యొక్క రూపకల్పన, వాస్తవికత్వం కనుగొన్నారు మహానుభావులు. ఒకసారి దేవతలు నడుమ ఒక చర్చ వచ్చింది. ఈ మహత్తరమైనటువంటి శక్తిని ఎక్కడ దాచిపెడదామని చెప్పి దేవతలు ఆలోచన చేస్తే ఒకడు లేచి అన్నాడు, స్వామి సముద్రములో అట్టడుగు భాగములో దాన్ని పాతేస్తాము అని. ఇంకొకడు అన్నాడు, అలా సరిపోదు స్వామి, అది ఆ పర్వత శిఖరము పైన దాన్ని దాచి ఉంచుదాము అని అన్నాడు. ఇంకొకడు అన్నాడు, అది సరిగలేదు, ఇది కూడా సరిగలేదు, నేను ఒక ఉపాయం చెప్తాను చూడండి, దట్టమైన అరణ్యములో ఒక పెద్ద గుహలో లోపలి భాగంలో పెడదాము అని అన్నాడు. ఇంకొక బుద్ధిమంతుడు లేచి, స్వామి ఇదేది సరిపోవడం లేదు, ఇది ఎక్కడ పెట్టినా మనిషి తెలుసుకుంటాడు, దీనికి ఒక స్థలం నేను చూపిస్తాను అన్నాడు. ఎక్కడ అంటే మనిషి యొక్క మనస్సులోనే పెడదాము ఈ చింతామణిని అన్నాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి, చిన్న వయస్సు నుంచి ఆ మనిషి యొక్క జ్ఞానం బాహ్యంగా ఉంటుంది, లోపల వాడు వెదకడు, వాడు లోపల ఉంది అనే ఆలోచన కూడా వాడు చేయడు. కాబట్టి మనిషి యొక్క మనస్సులోనే ఆ చింతామణిని ఉంచుదామన్నారు. అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ చింతామణిని మనిషి యొక్క మనసులోనే దాచిపెట్టినారు.
To be continued in track 4.